अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आतु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता नमोऽस्तु ते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदया भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయా.
కాశీ విశ్వవిద్యాలయము పేరు మీలో చాలామంది వినుంటారు. దాని ఫౌండేషన్ స్టోన్ వేయటానికి సిద్ధాశ్రమం నుంచి ఒక యోగిని రప్పించారు, మదన్మోహన్ మాలవ్య. మదన్మోహన్ మాలవ్య గురించి మనకి పెద్దగా తెలియదు. మీకు గురువుగారికి గాయత్రి మంత్రోపదేశం చేసినటువంటి వ్యక్తి ఆయన. సిద్ధాశ్రమంతో డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా బయట పడరు. కానీ ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, మరి హిమాలయంలో సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేస్తే మరి ఆ యూనివర్సిటీ ఎంత గొప్పగా ఎదుగుతుంది? అంత గొప్పగా ఎదిగింది. అది విశాలమైనటువంటి ఆవరణలో ఇప్పటికీ కూడా ప్రపంచంలో మూడవ స్థానం విశాలత్వంలో బెనారస్ హిందూ యూనివర్సిటీకి. థర్డ్, ఫస్ట్ పీపుల్స్ యూనివర్సిటీ మాస్కో, రెండవది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మూడవది బెనారస్ హిందూ యూనివర్సిటీ. కానీ ఈ విషయం ఇప్పుడు ఎందుకు ఎత్తాను అంటే, చాలామంది కాశీకి వెళ్ళిన వాళ్ళు బెనారస్ హిందూ యూనివర్సిటీ చూస్తారు, వస్తారు. ఏం లాభం వాళ్ళకి? చాలా గొప్ప యూనివర్సిటీ నిజమే, చాలా అందంగా ఉంది నిజమే, చాలా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, ప్రొఫెసర్స్, ఇంజనీర్సు, డాక్టర్స్ ఆ యూనివర్సిటీ నుంచి ఉత్పత్తి అవుతారు కదా. కానీ యూనివర్సిటీని మీరు వెళ్ళి చూసి వచ్చారు, ఏం లాభం అవుతుంది? చూస్తే ఏం లాభం ఉండదు. దేవాలయాల్లో కూడా మనం చేసే తప్పు అది. చూస్తే దేవాలయాలు ఏం లాభం? మీరు దేవాలయంలో మీరు ఎంట్రీ అవ్వాలి, కాలేజెస్లో మీరు పేరు రాయించుకుని దానికి తగినటువంటి యోగ్యత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు అడ్మిషన్ ఇస్తారు. విద్యాలయాలలో ఎవరు పడితే వాళ్ళు చేరటానికి వీల్లేదు కదా, చూడటానికి ఎవరైనా వెళ్ళొచ్చు. అందుకు ఆ ఉదాహరణ తీశాను నేను. కాశీ హిందూ విశ్వవిద్యాలయం లాంటి అతి గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఎవరైనా వెళ్ళి చూడొచ్చు, చూస్తాం కూడా. కాశీకి వెళ్ళిన వాళ్ళలో అదొక రోజు పడుతుంది మీకు విజిట్కి, యూనివర్సిటీ చూడటానికి. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు, కానీ చూసినటువంటి వ్యక్తి ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యను ఎంత నేర్చుకోగలుగుతున్నాడు? విద్య నేర్పేవాళ్ళు ఉన్నారు అక్కడ, దానికి తగిన ప్రయోగశాలలు ఉన్నాయి, దానికి తగిన వాతావరణం ఉంది, దానికి తగిన పుస్తకాలయాలు ఉన్నాయి. ఏం లాభం ఉండదు కదా. ఎప్పుడు లాభం ఉంటుంది? మీరు ఆ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్నాక మీ అప్లికేషన్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. చేశాక అప్పుడు మీతో కంపీట్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో మీకు అక్కడున్న సీట్లకు సరిపోయేటటువంటి వ్యక్తుల సంఖ్యలో మీ పేరు కూడా ఉండాలి. ఉన్నాక మీరు దానికి తగిన కష్టం పడగలగాలి, ఆర్థికంగా కష్టపడగలగాలి, శారీరకంగా కష్టపడగలగాలి, మానసికంగా కష్టపడగాలి. లేకపోతే సీట్ వచ్చినా వెళ్ళలేరు చాలామంది. విద్యాలయాల పరిస్థితి అయిదైనప్పుడు దేవాలయాలలో ఎలా ఉండాలి? నిన్న కూడా నేను అదే చెప్పాను నేను మీకు. దేవాలయాలు మనం ఉపయోగించుకోవటం మర్చిపోయాం. దేర్ ఆర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఆధ్యాత్మిక విద్యను నేర్పేటటువంటి కేంద్రాలు. ఇప్పుడేమయ్యాయి? అవి దర్శనీయ స్థలాలు అయ్యాయి. దర్శనీయ స్థలాల్లో ఏం లాభం లేదు మీకు, చూస్తే ఏం లాభం? మన బాధ్యత ఏమిటి అంటే దేవాలయాలను దర్శనీయ స్థలాలుగా కాకుండా సాధనాత్మక స్థలాలుగా మార్చటం. ఆ సాధనాత్మక స్థలాలుగా మార్చటానికి ఎక్కడ పడితే అక్కడ ఏ సాధన పడితే ఆ సాధన మనం చేయలేము. ఓ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటాం అంటే మొట్టమొదటి మనం చూసుకునేది ఏంటంటే నీళ్ల వసతి ఉందా లేదా, ముడి సరుకులు తీసుకురావటానికి కావలసినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా. అది చూసుకోకుండా నేను హిమాలయాల మీద ఎవరెస్ట్ శిఖరం చాలా గొప్పదిట మాస్టారు, అత్యున్నత ఉత్తమైనటువంటి శిఖరం కనుక నేను టాటా స్టీల్ కంపెనీని తీసుకెళ్ళి అక్కడ పెడతాను అన్నాడు అనుకోండి, వాడు పెట్టుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు, కానీ అది జరగదు. అది వాడు ఊహలోనే ఉంటుంది తప్ప. కారణం ఏంటి అంటే ముడి సరుకులు అక్కడ తీసుకెళ్ళలేరు, మీరు కావలసినవి ఏం దొరకవు కదా. అంచేత ఏ విధమైనటువంటి మీరు సాధన చేయదలుచుకున్నారు, ఏ సాధనలు ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు, దానికి తగిన వాతావరణము ఏ విద్యాలయంలో నేర్పబడుతోందో ఆ విద్యాలయంలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. గుజరాత్లో చాలా ప్రసిద్ధమైనటువంటి కాలేజీ ఉంది, నాకు పేరు గుర్తు రావటం లేదు ఇప్పుడు. ఏమంటారు అంటే అసలు అక్కడ అడ్మిషన్ వస్తే చాలు, 10,000 రూపాయల కంటే తక్కువ జీతం రాదు అని. నేను చేరుతాను మాస్టరు, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, అంచేత ఎంటెక్లో చేరతాను అక్కడ అంటే కుదరదు. అక్కడ ఇంచేంటే అది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేర్పేటటువంటి కాలేజీ అది. చాలా ఫేమస్ కాలేజీ అయితే మాత్రం లాభం ఏంటి? మీరు ఏం నేర్చుకోదలుచుకున్నారు, ఇది మీరు ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకుని వెళ్ళండి. ఇంకా మామూలు పూజలు మామూలు ఉపాసనలు మీరు పక్కన పడేయండి. బాలాలీలా వినోదిని అని ఒక పేరుంది ఇక్కడున్న అమ్మవారికి. చిన్నపిల్లల చేష్టలుగా చేసేవాళ్ళని కూడా పాపం ఆవిడకి ఆనందంగానే ఉంటుందిట. కానీ ఎన్నాళ్ళు ఆనందిస్తుందని, చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడుగానే ఉంటేనే బాగుంటుంది. 16 ఏళ్ళవాడు చిన్న కుర్రాడు వాడుగా ప్రవర్తిస్తే మాత్రం కొంచెం మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, వీడు బ్రెయిన్ వికసించలేదు మాస్టారు, కాస్త ఏం చేద్దాం, కాస్త ఏమైనా చేస్తారా అని. అలాగా మన సాధనలో రెండు పాయింట్స్ నేను నిరంతరం మిమ్మల్ని గుర్తుంచుకోమంటాను. నేను ఓం అని మీరు అంటారు అనకండి. ఎందుకు అనకండి అంటాను నేను? ఓం అంటే అర్థం ఏంటో తెలుసుకున్నానండి. ఓం అనకుండా మనం ఏ సాధనలు మొదలెట్టాం, ఏ మంత్ర జపం మొదలెట్టాం, కానీ ఓం అంటే ఏమిటి? మన సిలబస్ అదే, మర్చిపోతూ ఉంటాం మళ్ళా మనం. ఏంటి మన సిలబస్? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల మధ్య యోగము. లింక్ మనకి లింక్ పోయింది. ఇప్పుడు మెలకుగా ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. మరి మన సూక్ష్మ శరీరము ఎక్కడుంది? అది ఏం పనిచేస్తోంది? మనకి కారణ శరీరం కూడా ఉందంటున్నాం, అది ఏం చేస్తోంది, ఎక్కడుంది? ఈ మూడింటికి మధ్య లింక్ కలిపేటటువంటి ఒక చేతనత్వం ఉంది, స్టోర్ హౌస్ అనొచ్చు దాన్ని, కంటిన్యూటీ. మీరు అందులో స్విచ్ నొక్కుంటే 3 బ్యాండ్ రేడియో ఉందనుకుందాం మనం. మీడియం వేవ్, షార్ట్ వేవ్ 1, షార్ట్ వేవ్ 2, అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మూడు పనిచేస్తూ ఉంటాయి, కానీ మూడు ఒకసారి పనిచేయవు. షార్ట్ వేవ్ 2 నొక్కితే మీడియం వేవ్, షార్ట్ వేవ్ 1 పనిచేయదు. మీడియం వేవ్ నొక్కితే షార్ట్ వేవ్ 1, షార్ట్ వేవ్ 2 పనిచేయదు. కానీ మూడు స్విచ్లు ఒకసారి నొక్కి ఒకేసారి పలికించగలిగితే ఎలా ఉంటుందో రేడియో మీరు ఊహించగలిగితే అది ఓంకారం. జాగ్రత్త అవస్థలో మీరు ఇక్కడ కాన్షియస్గా ఉంటారు, సూక్ష్మ జగత్తులో కాన్షియస్గా ఉంటారు, అక్కడ ఏం జరుగుతుందో. కారణ జగత్తులో కూడా మీరు కాన్షియస్గా ఉంటారు. గురువుల చరిత్ర మిమ్మల్ని చదువుకోమనేది అందుకు. శుద్ధి సాయి చరిత్రలో గోడ మీద ఒక బల్లి, ఏదో బల్లి చాలా మంచిది అంటారు, చప్పుడు పలుకితే శుభం అని. ఒక బల్లి ఏదో కిచకిచ అంది. ఈ కిచకిచ అందో ఏమందో దాని ఉచ్చారణ మీద అనుకోండి. అది అడిగాడు శిష్యుడు, ఏమంటుందని. ఔరంగాబాద్ నుంచి దాని చెల్లెలు వస్తుందిట అంది. ఎంత గురువు అయితే మాత్రం మరి ఇంతగానా మోసం చేయటం, ఈ బల్లికి చెల్లెలు ఉండటం ఏంటి, అదే ఔరంగాబాద్ నుంచి రావటం ఏంటి అనుకున్నట్ట. సరే 2 గంటలు 3 గంటలు గడిచింది. ఎవడో ఒకడు గుర్రం మీద వచ్చాడు ద్వారకామాయికి. సరే బట్టల మూట కింద దింపాడు. దింపి తెలిస్తే బల్లి బయటకు వచ్చింది. గబగబగబ ఈ బల్లి ఎక్కి, ఇందాక బల్లి ఎక్కడవుతే ఉందో అక్కడికి వెళ్ళి రెండు మాట్లాడుకుంటున్నాయి. కారణ జగత్తులో కనుక మీకు ప్రవేశం ఉంటే జంతువుల భాష కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాడు వాడు శుద్ధి సాయి భౌతిక శరీరంతో. 2 గంటల పూర్వము ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఏదో విషయం మాట్లాడుతున్నాడు భక్తుడితో. భక్తుడు ఊరుకు ఒక బల్లి గురించి అడిగాడు. బల్లి గురించి అడిగినా చెప్పగలిగాడు ఆ బల్లి ఏం చేస్తోందో ఏం చేయబోతోందో. మీరు ఆ చేతనత్వం యొక్క అవగాహన అది మీ దగ్గర ఉంది, ఆ ఎబిలిటీ మీకు ఉంది. అదే అర్థం చేసుకోండి. ఆ గురువుల చరిత్ర చదవమనేది అందుకు. మామూలుగా పారాయణ చేసుకోండి, దానివల్ల వచ్చేటటువంటి కష్టాలు నివారణ అవుతూ ఉంటాయి, ఖచ్చితంగా నివారణ అవుతాయి. ఆశ్చర్యం ఏముంది అందులో, ఎందుకు నివారణ అవుతాయో కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఎందుకు నివారణ అవుతాయో మీకు ఇదంతా తెలియలేదు మాస్టరు, మరి మాకు ఇంత అవగాహన లేదు. మరి ఇన్నాళ్ళ బట్టి మేము చేసిన ఈ పారాయణలు, గురు చరిత్రను మేము చదివాము, ఇదంతా వేస్టేనా? ఖచ్చితంగా వేస్ట్ కాదు. ఎందుకు వేస్ట్ కాదు అంటే, ఒక కథ చెప్తూ ఉంటాను నేను మీకు ఎప్పుడు కూడా. ఆ కథల్ని నిరంతరం గుర్తుంచుకోండి, ఆ కథల్నే ఉపయోగించుకోండి మీరు. ఎందుకంటే ఆ కథలే మీరు గుర్తుంటే ఉంటే దాని వెనకాతలు ఉన్నటువంటి భావతరంగాలన్నీ మీ మనసులోకి జొరబడతాయి. అందుకనే మన తర్కశాస్త్రంలో వాటిలో కూడా పేర్లతో సహా అదే పేర్లు అదే తర్కాన్ని మన ఋషులు ఉపయోగించుకుంటూ ఉంటారు. రిపీటెడ్ ప్రాసెస్. పేరు కూడా మార్చొద్దంటారు వాళ్ళు ఉదాహరణలో. ఇంచేత కొన్ని యుగాల ఆలోచన తరంగాలు ఆ ఉదాహరణ వెనకాతలకు వస్తుంది. మీరు పేరు మార్చేశారనుకోండి ఉదాహరణ మారుతుంది. కథ మార్చి చెప్పొచ్చు కదా అని మోడర్న్ ఎడ్యుకేషన్ మార్చాం. అందుకనే నేను కూడా కథలు మార్చుకోవద్దు అని చెప్పేది. నేను చెప్పే కథ ఏంటి, ఉపాసన గురించి, గురు చరిత్రల గురించి చదువుతున్నప్పుడు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. నా కూతురికి కనుక పెళ్లి నిశ్చయం అవుతే తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చి అప్పుడు పెళ్లి చేస్తాను అని మొక్కుకున్నాడు. సరే పెళ్లి నిశ్చయమైంది. స్నేహితుడికి కూతురికి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు స్నేహితుడి దగ్గరికి ఇచ్చి తను డబ్బు తీసుకుని తీర్థయాత్రలకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు, పెళ్లి చేయాలి. స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. మరి నా కూతురు పెళ్లి కోసం నేను నీ దగ్గర డబ్బు దాచాను కదా, నువ్వు ఎప్పుడు ఇచ్చావు డబ్బు అన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ప్రూఫ్ లేదు. స్నేహితుడి దగ్గర డబ్బు పెట్టి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, నువ్వు నాకు డబ్బు ఇవ్వలేదు అన్నాడు స్నేహితుడు. మరి ఏం చేస్తాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు మాత్రం నేనేం చేయగలనయా, సాక్ష్యం ఏం లేదు, సాక్ష్యం లేదు కనుక నేను కూడా హెల్ప్లెస్, నిస్సహాయుణ్ణి, నేను నీకు సహాయం చేయలేను అన్నాడు. కానీ ఓ పని చేయి, నేను పొద్దున్నే నగర పరిభ్రమణకి వెళ్తాను, రేపు పొద్దున్న నువ్వు స్నేహితుడు ఉండే పేటలోంచి వెళ్తాను నేను, నువ్వు ఆ పేట ముందరే నుంచో, నేను ఆ పేటలోకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కించుకుంటాను, నా పక్కన కూర్చో, ఉప ఆసన పక్కన కూర్చో, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. సరే, రెండో రోజు పొద్దున్నే రాజుగారు వచ్చే టైంకి అతను అక్కడే ఉన్నాడు. రాజుగారు అంబారీలోకి ఎక్కించుకున్నాడు ఏనుగు మీద, ఇద్దరు కలిసి వెళ్తున్నారు. రాజులు వాళ్ళు వస్తుంటే తొంగి చూడటం చాలా సహజమే కదా, ఈ స్నేహితుడు కూడా తొంగి చూశాడు. రాజుగారు అన్నారు, మీ స్నేహితుడు ఇదేనా, తలుపాడు. తొంగి చూస్తున్నవాడేనా, మీ స్నేహితుడు, తలుపాడు. అంతే చర్చ, అంతే జరిగింది. స్నేహితుడు మాత్రం చూశాడు, వీడు రాజు పక్కన కూర్చుని ఉన్నాడు, రాజు తల దగ్గర పెట్టాడు. రెండో రోజు సాయంత్రం, ఆ రోజు సాయంత్రమే డబ్బు తీసుకొచ్చేసాడు. డబ్బుతో పాటు నీ కూతురు నా కూతురు కాదా ఏంటి అని ఓ 10,000 ఇంకో 20,000 ఎక్స్ట్రా కూడా ఇచ్చి, ఇంతకీ నువ్వు రాజుగారితో ఏం చెప్పావు అన్నాడు. నేనేం చెప్పలేదయ్యా రాజుగారితో. లేదు, నువ్వేదో చెప్పావు, రాజుగారు నిన్ను చూసి నవ్వారు, నువ్వు రాజుగారు పక్కనే కూర్చున్నావు. ఉపాసన వల్ల అసంభవాలు సంభవం అవుతాయి, రాని డబ్బులు కానీ రాని రాదుగా మామూలుగా అవుతాయి, కానీ దగ్గర కూర్చున్నాడు కనుక, ఎవరి దగ్గర, రాజు దగ్గరే. అలాంటిది త్రికాలజ్ఞతో ఉన్నటువంటి వ్యక్తుల చరిత్ర మనం చదివినప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ దాని ఉంటాయి. కానీ అక్కడే ఆగిపోతే ఏం లాభం అని, యూనివర్సిటీ చూసి వచ్చాం, చెప్పుకున్నాం, మేము కూడా కాశీ విశ్వవిద్యాలయం చూసాం, చాలా గొప్పగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, అబ్బో 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 అబ్బో, నిజమే. కానీ ఏం లాభం అయింది మనకి, కానీ చూసి వచ్చాం కదా. దానివల్ల మీకు వచ్చేటటువంటి స్ఫూర్తి, మన సంతతులు ఎవరికైనా విశ్వవిద్యాలయంలో చదవాలి అనేటటువంటి కోరిక వచ్చినా ఓకే, కానీ మనం ఏం చేస్తామని, ఇది గుర్తుంచుకోండి. ఆ ఊ మా జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల మధ్య ఉన్న ఏకాకారమైనటువంటి చేతనత్వం కోసం మనం ఈ సాధనని చేస్తున్నాం. భూర్భువస్వః ఎక్స్పాండ్ చేస్తున్నాం దాన్ని, అది మన లక్ష్యం. అది మర్చిపోయి మీరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ఉపాసనలు చేసినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. దాని కొరకు మనం ఏం చేయాలి, మరి యూనిఫైడ్ చేతనత్వము, ఈ ఏకాకారమైనటువంటి చేతనత్వము, బ్యాక్గ్రౌండ్ చేతనత్వం రావాలి అంటే, ఫిజిక్స్ నేర్చుకోవాలి అంటే ఫిజిసిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మీరు నీ అంతటి నేను నేర్చుకుంటాను అంటే రాదు, ఏ విద్య రాదు. ఆఖరికి ఇంగ్లీష్లో వర్ణమాలలు నేర్చుకోవాలి అన్నా కూడా మీరు టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి తప్ప, లేకపోతే ABCD రావు మనకి. అక్కడికి వెళ్ళి టీచర్ దగ్గరికి ఏ ఇలాగే ఎందుకు రాయాలి మాస్టర్, నేను ఇలా రాస్తాను, రాసుకో, ఇంకోటికి అర్థం కాదు, నీ ఒకడికే అర్థం అవుతున్నది నీకు గుర్తుంటే. అంచేత ఆ సర్వవ్యాపకమైనటువంటి చేతనత్వాన్ని పొందినటువంటి గురువుల యొక్క ఉనికి దగ్గరికి మీరు వెళ్ళాలి. భౌతిక జగత్తులో భౌతికమైనటువంటి గురువు కావాలి మీకు, భౌతికంగా అతను మీకు చెప్పాలి, భౌతికంగా మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. కానీ మన ఉద్దేశం ఏంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వజ్ఞమైనటువంటి, సర్వసమర్థమైనటువంటి చేతనత్వంతో గురువుని స్వీకరిస్తున్నాం మనం. అలాంటి చేతనత్వం ఉంటేనే ఆయన మనకి గురువుగా పనిచేయగలుగుతాడు. మరి అలాంటి గురువు మనకి ఎక్కడ లభిస్తాడు, ఏ విధంగా లభిస్తాడు అన్నదానికి, నిన్న మనం ఈ షోడశీ విద్య గురించి చదువుకుంటున్నాం మనం. ఈ షోడశీ విద్య గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి అనేది ఒక ప్రతిబంధం ఉంది. కానీ ఏ గురువు అని, ఏ గురువు దగ్గర నేర్చుకోవాలి, భౌతికమైనటువంటి వ్యక్తి దగ్గర, భౌతికమైనటువంటి వాక్కు ద్వారా నేర్చుకోవాలా అనే కనుక మనం అనుకున్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి, ఆధ్యాత్మికత అంటే మనకి అర్థం కాలేదు. ఆధ్యాత్మికత అంటే ఓం తస్య వాచక ప్రణవ, ఓం అంటే ఆ ఊ మా అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, వీటి మధ్య ఏకసూత్రత, ఏకసూత్రత ఉండాలి. ఇక్కడే కూర్చుని ఉన్నారు, సూక్ష్మ జగత్తులో జరుగుతుందని మీకు తెలుస్తూ ఉండాలి. ఇక్కడే మీరు కూర్చుని ఉన్నారు, కారణ జగత్తులో జరుగుతుందని తెలుస్తూ ఉండాలి. తెలుస్తూ ఉండి ఏం చేయాలి, దాన్ని మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఇది ఓంకారం అంటే. అంతేప్ప నేను ఓ మనిషిను నాకంటే ఏమవుదు, ఏం లాభం? బీఏ అంటే బీఏ డిగ్రీ రాసుకోవటానికి అర్హత రాదు కదా. బీఏ డిగ్రీ రాసుకోవాలంటే మీరు ఇంటర్మీడియట్ వరకు చదివి ఉండాలి, పాస్ అయి ఉండాలి, తర్వాత విద్యాలయంలో అడ్మిషన్ దొరకాలి. దొరికాక మళ్ళీ 3 ఏళ్ళు మీరు చదవాలి. మళ్ళీ మార్చ్ సెప్టెంబర్ అనేటటువంటి గందరగోళం లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు బీఏ మీ పేరు వెనకాతలు రాసుకోవచ్చు. కానీ నేను బీఏ చదువుతున్నాను అని చెప్పుకుంటాం కదా, అలాగే ఓంకారం మనం సాధన చేస్తున్నాం. నేను లక్ష్యాన్ని పెట్టుకున్నాను అనుకోవటంలో తప్పులే, కానీ ఆ లక్ష్యాన్ని మర్చిపోతే ఇదే అవుతుంది. ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇన్ని అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, కురుకుడు పట్టంలే. దీనికి లోల లక్ష్మీధర దేశికులు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి 16వ శతాబ్దంలో పుట్టాడు. ఎగ్జాక్ట్ డేట్ కావాలి అంటే 1520, ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అంటే 1465 to 1530, 1465 నుంచి 1530 ఈయన వ్యక్తి. ఈయన తన ఆవేదన ఎలా తెలిపాడో చూడండి. గతోయం శంకరాచార్యో, శంకరాచార్యులు వారు ఉద్భవించారు, వెళ్ళిపోయారు. వీర మహేశ్వరో గత, శంకరాచార్యులు వారి తర్వాత శ్రీ విద్య ఉపాసన చేసినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన అసలైన పేరు ఇక్కడ ఇవ్వబడలేదు, వీర మహేశ్వరో గత అన్నాడు. తర్వాత ఎప్పుడైనా ఆయన పేరు గురించి మనం చర్చించుకుందాం. శంకరాచార్యులు వారు తర్వాత వీర మహేశ్వరుడు వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. షట్చక్ర భేదనే కోవా జానీతే మత్ పరిశ్రమం. నేను ఈ శ్రీ విద్య గురించి, ఈ షట్చక్ర జాగరణ గురించి చాలా కష్టపడ్డాను. నేను ఈ లోల లక్ష్మీధర దేశకులు తన గురించి చెప్పుకుంటున్నాడు. కోవా జానీతే మత్ పరిశ్రమం, నా ఈ పరిశ్రమను ఎవరు తెలుసుకోగలరు అంటే ఎవరికి అర్థమవుతుంది నేను చేసిన సాధన అంటే శంకరాచార్య వారికి అర్థమవుతుంది. శంకరాచార్య వారి లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే నేను చేసిన సాధన విధానం కానీ నేను మీకు అందిస్తున్నటువంటి విద్య కానీ అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థము కాదు అని తన పరిశ్రమ ఎవరూ గుర్తించలేదే అని ఆయన ఉన్నప్పుడే, ఆయన కాలంలోనే ఆయన రాసుకున్నాడు. 300 సంవత్సరాలు గడిచిపోయాయి, 300 ఇంకా అయిపోయింది, ఇప్పుడు 600 సంవత్సరాలు గడుస్తున్నాయి. 600 సంవత్సరాలు గడిచిపోయాక కూడా ఆయన ఆవేదనకి అర్థం లేదు అని మనం నిరూపించగలిగితే మేమున్నాం అర్థం చేసుకోవటానికి మీ పరిశ్రమ. తర్వాత ఆయన ఏం చెప్తాడు, నిన్న సాయంత్రం చెప్పిన దానికి ప్రూఫ్ ఇస్తున్నాను నేను. శ్రీచక్రం గురించి వర్ణన రాస్తారు శంకరాచార్యులు వారు. 32వ శ్లోకం ఇది. సౌందర్యలహరిలో, సౌందర్యలహరి అన్నా, లలితా సహస్రనామం అన్నా, శ్రీ విద్య అన్నా, అంతా ఒకటే, వేరువేరు టెక్స్ట్ బుక్స్. కెమిస్ట్రీ రామారావు అనే ఆయన రాశాడు, పార్టింగ్టన్ అనేటువంటి ఆయన రాశాడు. ఒకడు విదేశీయుడు, ఒకడు భారతీయుడు, కానీ ఇద్దరు రాసిందే ఒకే విషయం. అలాగే రకరకాల పుస్తకాలలో భాష కొంచెం అటు ఇటు అయినా కూడా చెప్పేది ఆ శ్రీ విద్య గురించే. అందులో ఇది వినండి, అక్కడ ఆయన గురుత్వము, ఇందాక చెప్పాను కదా గురువు అంటే ఎవడు, సర్వజనీయమైన, సర్వాంతర్యామి అయిన, సర్వసమర్థుడైన, సర్వజ్ఞత్వం ఉన్నటువంటి చేతనత్వము. ఆయన గురువుగా స్వీకరించటం మనకి చాలా మంచిది. ఇంచేదంటే మన లక్ష్యం అది కనుక. రేపేం జరుగుతుందో చెప్పలేని వాళ్ళు గురువుగా ఉంటే మనకేం లాభం. శివశక్తి కామక్షితిరధరవశీత కిరణ స్మరోహం సశక్రస్తదను చపరామహరహయ అమీహుల్లేకాభిస్తృసిభిరవసానేషు ఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. నిన్న ఒక అక్షరం చెప్పాను నేను మీకు, మిగతా 15 అక్షరాల గురించి ఇవాళ చెప్తానని చెప్పాను. ఆ 15 అక్షరాలు ఇక్కడ శంకరాచార్యులు వారు వర్ణిస్తున్నారు. శివ అంటే కకారము. శివుడు అనే పదము ఎప్పుడు ఉచ్చారణ చేసినా కూడా శ్రీ విద్యలో దానిని క అనే అక్షరంతో చెప్తూ ఉంటాం. శక్తి ఏ, ఇంగ్లీష్ ఏ కాదు, తెలుగు ఏ. కామహ ఈకారము. క్షితిహి లకారము. శివశక్తి కామహ క్షితిహి. ఏమైంది చూడండి, అది వచ్చే కదా, కయే ఈల. అథ రవి శీత కిరణ. అథ అంటే కయే ఈల హ్రీం తర్వాత వచ్చేది, కయే ఈల వచ్చింది, హ్రీం రాలే. క ఏ ఈ లా అంతవరకే వచ్చాం మనం. శివ శక్తి కామ క్షితి అధ అండ్ మరియు రవి శీత కిరణ. రవి అంటే హా, హా అనే అక్షరం. శీత కిరణ స అనే అక్షరం. స్మరోహం సశక్ర. స్మర కకారము, హంస హకారము, శక్ర లకారము. హ స క హ ల అర్థమవుతుందా? తత్ అనుచ అండ్ మళ్ళా కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. పరాశక్తి పరామారహరయ అమీ హృల్లేకాభిస్తృశిభిరవసానేషు ఘటితా. పరా సా, పరా అనే పదానికి అర్థము సా. మారహ కకారము, హరిహి లకారము. ఇవి 12 అక్షరాలు. వీటికి మధ్యన 3 హృల్లేకేషు హిరింకారాలు కలిపాం. కయేయీల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం. 15 అక్షరాలు. ఈ 15 అక్షరాలు ఎవరి ద్వారా అయినా, ఏ గురువు ద్వారా అయినా మీరు పొందవచ్చు. నిన్న చెప్పుకున్న 16 అక్షరం ఉందే, ఆ 16 అక్షరం మాత్రము కీలితమైనది. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు, నిన్నటి వరకు ఇది అదే అని ఎవరు చెప్పలేదు. అందరికీ తెలిసిన అక్షరమే అది. చెప్పాను కదా, మన భారతీయులలో ప్రతి వాడి పేరు ముందు అక్షరం పెడతాం, శ్రీ. ప్రతివాడి ముందు శ్రీ అని పేరు పెట్టకుండా, శ్రీమాన్ అని పేరు పెట్టకుండా, శ్రీమతి అని పేరు పెట్టకుండా, అంటే శ్రీ అనేటటువంటి పదం పెట్టకుండా అసలు మన భారతీయుల యొక్క పేర్లు మొదలెట్టాం మనం. అదే శ్రీ విద్య అంటే. ఆ శ్రీ ఎందుకు పెడతాం మనం? ఎందుకు ప్రతివాడి పేరు ముందు శ్రీ అని ఉండాలి? ఇంకోటి ఏదైనా పెట్టుకోవచ్చు కదా, ఓం అని పెట్టుకోవచ్చు కదా, ఇంకా పవర్ఫుల్. ఓం గురువు పేరు రాయొచ్చు కదా, ఆ గురువు పేరు ముందు శ్రీ ఎందుకు రాయటం తెలియదు మనకి. శ్రీ విద్య మన సొత్తు కనుక, భారతీయుల సొత్తు కనుక, ప్రతివాడు ఆ విద్యలో నిష్ణాతుడై ఉన్నప్పుడే వాడు భారతీయుడు అవుతాడు తప్ప, భారతదేశంలో పుడితే వాడు భారతీయుడు కాడు. అది మనం మర్చిపోతాం. ఇంజనీరింగ్ చదివినవాడు ఇంజనీర్, ఇంజనీరింగ్ పుట్టినవాడు ఇంజనీర్ అవడు. MBBS MD డాక్టరీ విద్య చదివినవాడు డాక్టర్ అవుతాడు. అలాగే శ్రీ విద్య చదివినవాడు మాత్రమే భారతీయుడు. మర్చిపోయాం అది కూడా, విద్యని పూర్తిగా మర్చిపోయాం మనం. చివరికి మన పేరు ముందు శ్రీ ఎందుకుంటుందో కూడా మనం మర్చిపోయాం. ఉంది మన ఇంట్లో. గురుత్వాకర్షణ శక్తి ఎంత శాశ్వతమైనటువంటి కూడా, అంత న్యాచురల్ ఫోర్స్. ఏంటి ఆ న్యాచురల్ ఫోర్సు అంటే, ఈ 3 చేతనత్వాల్ని కలపగలిగేటటువంటి శక్తి అది. అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. అది అర్థం అవుతే నిన్న రాత్రి నుంచి మిమ్మల్ని నిరంతరము చేసుకోవాల్సి ఉన్న సాధన మీకు అర్థమవుతుంది. శ్రీ అనే పదాన్ని మీరు ఉపయోగించుకోగలిగితేనే ఈ మూడు చేతనత్వాలకి ఈ మధ్య లింక్ దొరుకుతుంది. ఇంకో దారి లేదు. ఇంకో అక్షరాన్ని మేము ఉపయోగించుకుని చేస్తాం కుదరదు. మీరు మళ్ళా ఓ మంత్రద్రష్ట ఋషులైపోయి ఆ మొత్తం అక్కడి నుంచి డీ కోడ్ లాగేసి మళ్ళా ఒక కొత్త కల్ట్ మీరు తయారు చేయగలగాలి. అది అంత సులభంగా ఏం జరగదు మీకు.